ఎంతటి పాపాత్ముడైనా సరే జీవితంలో నరకంలో పడకుండా అదృష్టం పొందేటటువంటి ఒక అత్యద్భుతమైన కథ ఇది. ఇలా అడిగితే మైత్రేయుడు పరాశరుడు ఆశ్చర్యపోయి, మహాత్మా నువ్వు చాలా గొప్ప విషయాన్ని అడిగావు. నచేత్ ఇహైవ అపచితిం యథాం హసః కృతస్య కుర్యాన్ మనవుక్తి పాణిభిః ధ్రువం సవై ప్రేత్య నరకానుపైతి ఏ కీర్తితామే భవత స్తిగ్మయాతనాక. మహాత్మా, మానవులు మనస్సుతోటి వాక్కుతోటి శరీరంతో పాపాలు చేస్తూనే ఉంటారు. శరీరంతో చేసే పాపాలు కొన్ని, కాళ్ళతో తొక్కి చేమల్ని జంతువుని చంపుతున్నాం తెల్లారులేస్తే, రై అని కారు మీద వెళ్ళిపోతుంటే కారు కింద పోయి తొండ తోస్తుందో బలి తోస్తుందో తెలియదు, అన్నం వండుతున్నాం అన్నంలో పెంకి పురుగులు తోస్తున్నాయి, ఏవో తెల్ల పురుగులు తోస్తున్నాయి, నానా బాధ. చక్కగా నేను ఏ హింస చేయటం లేదని వంకాయలా తిరిగితే వంకాయలో పురుగులు ఉంటున్నాయి, అవి కళ్ళు కనిపించిన వాళ్ళు అయితే అది కూడా వంకాయ అనుకుని వండేసి రుచిగా ఉందని తినేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ తెల్లారు లేస్తే మనం ఏదో ఒకటి శరీరం ద్వారా హింస చేస్తున్నాం, పాపం చేయక తప్పదు. ఇక కాయం అంటే ఇదన్నమాట. మనస్సు ద్వారా, మనస్సులో పైకి చెప్పలేకపోవచ్చు కానీ మనస్సులో కూడా మనకి చాలా పాపపు ఆలోచనలు పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ పక్క వాడిని కసిక్కిన పొడి చేద్దాం అన్నంత కసి వచ్చేస్తుంది, పైకి మాత్రం అయ్యి బాబోయ్ బాబోయ్ అంటూ ఉంటాం ఎదురుగుండా, వాడి మీద వీడికి ఎంత ఒళ్ళు వండుతుందో. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క బలహీనత, ఆ పక్కవాడు మెడలో మాంచి నెక్లెస్ కనపడింది అనుకోండి, ఈవిడికి తెలియకుండా ఈ నెక్లెస్ లాగేస్తే బాగుండు అనిపించవచ్చు, బలహీనత. కానీ పైకి మాత్రం అయ్యి బాబోయ్ నిజాయితీ అండి నిజాయితీ అండి అని కబుర్లు చెబుతాం. ఇవన్నీ మానవ సహజాలు, ఇది మనస్సు వల్ల. ఇంకా వాక్కు ద్వారా, శరీరం ద్వారా చేసే పాపాలు చెప్పాం, మనస్సు ద్వారా వచ్చే పాపాలు చెప్పాం, వాక్కు ద్వారా వచ్చే పాపములు ఏమిటంటే, ఎంతసేపు పక్కవాడిని తిడుతూనే ఉంటాం కదా మనం, మనము తప్ప ఈ సృష్టిలో తక్కిన పక్క వాళ్ళందరూ పాపాత్ములే. ఇద్దరే ఇద్దరు మహానటులు ఉన్నారండి ఈ లోకంలో ఉన్నాడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, ఎవరండి అన్న, ఒకడు నేను ఒకటి ఎస్సీ రంగారావు అన్నాడు, ఇంకెవరూ లేరుట. అలాగే సహజంగా ప్రతివాడు కూడా నేను ఒక్కడనే మేధావిని నేనే పండితుడిని అనుకుంటూ ఉంటాడు. ఇది ఈ సృష్టి యొక్క రహస్యం ఇది, లేకపోతే నేనే గొప్పవాడిని, నేను దాతని, నేనేదో సుందరుణ్ణి, ఇలాగ తాను తప్ప తక్కిన వాళ్ళందరూ పాపాత్ములని పక్కవాడిని నిందిస్తూ పరదోషణం చేస్తూ ఉండడం అనేది ఈ మానవ బలహీనత. వాక్కు ద్వారా ఇతరులను దూషించడము నిందించడము అనుక్షణము పక్కవాళ్ళలో లోపాలు వెతకడం ఉన్నదే, ఇది మనం చేసే గొప్ప ఘోర పాపాల్లో ముఖ్యమైనది. కాబట్టి మనో వాక్ కాయకర్మల ద్వారా మనం చేస్తాం పాపాలు. వీటికి అనేక ప్రాయశ్చిత్తాలు చెప్పారు. ఆ ప్రాయశ్చిత్తాలు చెయ్యకపోతే నరకాల్లో పడి తీరతారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాయశ్చిత్తం. అందువల్ల ఏం చెప్పారు, తస్మాత్ పురైవాస్విహ పాప నిష్కృతౌ, శరీరంలో ఓపిక ఉండగానే ప్రాయశ్చిత్తం చెయ్యాలి. రోగములకు, అనారోగ్యాలకి, ధనహీనతకి, పిల్లలు లేకపోవడానికి, చదువు లేకపోవడానికి, మానసిక శాంతి లేకపోవడానికి, వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన దానాలను పుణ్యకార్యక్రమాలను శాస్త్రం నిర్దేశించింది. ఎప్పుడు కూడా రోగం రాగానే తొందరగా మందు వేసినట్టయితే తొందరగా తగ్గుతుంది. బాగా మొదలు పెట్టేశాడు అనుకోండి ఏ రోగమైనా, అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తగ్గడం కష్టం అవ్వచ్చు, చచ్చిపోవచ్చు కూడా. అంచేత రోగం ప్రారంభమవుతున్న కాలంలో కనిపెడితే తొందరగా తగ్గుతుంది. పాపము కూడా తొందర తొందరగా తొలగించుకోవాలి. ఎప్పుడో తొలగించుకుందామంటే ముసలితనం వస్తుంది, ఈలోపు తొలగించుకోకుండానే చచ్చిపోతాడు. అంచేత అతి భయంకరములైన పాపములను తొలగించేటటువంటి అర్చనలు దానములు ఉన్నాయి. మూడు జన్మల పాపం తొలగించే మహత్తర శక్తి అట భాగవత సప్తాహానికి ఉన్నదట. 7 రోజుల పాటు భాగవతాన్ని పారాయణ చేసుకుంటే, పారాయణ చేయించినట్టయితే సప్తాహం అంటారు, సప్తాహ దీక్షతో రోజుకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు భాగవతంలో పారాయణ. భాగవత పారాయణం అంటే ఏదో తెలుగులో ఎవడో రాసిన వచనం కాదు, కేవలం సంస్కృతములో రాసినటువంటిది కానీ పోతర గారు రాసినటువంటి కానీ ఆ శ్లోక పద్యములు మాత్రమే శక్తివంతములైనవి. తక్కినవి కథ తెలుస్తాయి కానీ పారాయణకి పనికిరావు. మన వాళ్ళు నేను సుందరకాండ పారాయణం చేశానండి, ఎవడు ఎవడు అప్పలస్వామి రాశాట తెలుగులో అచ్చదిగారట, అది పారాయణ అనరు, కథ మాత్రం తెలుస్తుంది. కించిత్ ఫలితమే మూలమును పారాయణ చెయ్యాలి, చెయ్యలేకపోతే ఉన్నారు పండితులు వాళ్ళ చేత చేయించుకోవటమే. ఈ విధంగా భాగవత సప్తాహము సమస్త కిల్బిషాలు తొలగిస్తుంది. ఇంకా జీవితంలో దారిద్ర్యంతో పీడింపబడుతూ అసలు ధనంతో ఏ కార్యక్రమం చేయలేని దురదృష్టవంతుడు ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పేది కటిక దరిద్రుడికి, అంతో ఎంతో ధనం ఉంటే కాస్త ధనాన్ని వ్యయం చేయాలి భగవత్ కార్యక్రమానికి. డబ్బుండి కూడా పిసిరిగొట్టు ధనంతో వ్యవహరిస్తే అది వాడి కర్మను ఎవడు బాగుదీరాడు. కానీ ధనము ద్వారా చేయలేని కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెల్లారితే తిండి తినడానికి కూడా కష్టం. అటువంటి వాళ్ళు ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే భగవంతుని యొక్క దివ్య నామస్మరణ. ఎంతటి పాపాత్ముడైనా పరమలోభినైనా బాగు చేసే లక్షణం భగవంతుని యొక్క నామమునకున్నది. నిరంతర భగవన్ నామ సంకీర్తన అతి కఠోర పాపాల నుంచి కిల్బిషాల నుంచి తొలగిస్తుంది. దీనికి విషయంలో మన పూర్వులు చెప్పిన ప్రమాణాలు చాలా ఉన్నాయి. నాశ్నత పథ్యమేవాన్నం వ్యాధయోభిభవంతి ఏవం నియము కృద్రాజన్ శనై క్షేమాయ కల్పితే. రోగంతో ఉన్నప్పుడు వాడికి బాగా 104 డిగ్రీలు, జ్వరం వచ్చింది 102 డిగ్రీలు, అప్పుడు కానీ అన్నం పెడితే ఏమవుతుంది, చస్తాడు, వికటిస్తుంది. అప్పుడు వాడికి తేలికగా జీర్ణమయ్యేందుకు పళ్ళ రసాలు ఏదో జావో ఇస్తాం, లేదా లంకణం పెట్టి మందు వెయ్యాలి. కడుపులో రోగములు ఉన్నప్పుడు బలమైన ఆహారం కూడా వాడికి విషం అవుతుంది. జీడిపప్పు ఉంది, ముత్తప్పుడు తింటే మంచి బలంగా తయారవుతారు. నా బోటే అండి వదిలేండి, వీడేం తిన్న ఒకటే. సహజంగా జీడిపప్పులు అంటూ కాస్త శరీరం తెచ్చిపెడతాయి నెయ్యి గియ్యి పోస్తే. ఈ నెయ్యి ఇండైజెషన్తో పీడింపబడుతున్న వాడికి బాగా పోసి పెట్టండి, జీడిపప్పు వేసి వేయించి చచ్చిపోతాడు వాడు, అజీర్ణ వ్యాధి పట్టుకుంటుంది. వ్యాధిగ్రస్తుడైన వానికి పోషకాహారం కూడా ప్రమాదమే తెచ్చిపెడుతుంది. ఆ వ్యాధి తగ్గాలి ముందు మందు వేయించాలి. అలాగే మనిషిలో పాపములు అనే వ్యాధులు ఉన్నప్పుడు అవి తొలగడానికి భగవంతుని యొక్క నామస్మరణం అనే గొప్ప ఔషధం వాడాలి. అప్పుడు వాడు తత్వజ్ఞానానికి అధికారి అవుతాడు, వాడు ఎంత కష్టంలో నుంచైనా బయటపడతాడు. అగ్ని ఏం చేస్తుంది, వెదురు పొదను నాశనం చేస్తుంది. అలాగే భగవంతుని యొక్క నామమనే అగ్ని మన పాపములనే వెదురు పొదలు తగలబెడుతుంది. కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణాః అఖం ధున్వంతి కార్త్స్నేన నీహారమివ భాస్కరః. ఇక్కడ ఒక విషయం చెబుతున్నాడు, అగ్ని వెదురు పొదను తగలబెట్టింది, అలాగే తపో తపశ్శక్తి బ్రహ్మచర్యం ఇటువంటి వాటి వల్ల మన పాపాలు నశిస్తాయి. అయితే ఆ వెదురు పొద తగలబెట్టినప్పుడు అగ్ని మధ్యలో ఆరిపోయింది అనుకోండి, ఆ మేళ వెదురు పొదలు మూలస్తాయి, మోడు మిగిలితే చాలు వెదురు దానంతరాజే మళ్ళీ పెరుగుతుంది. అలాగే మన పాపములు కూడా పూర్తి కాకపోవడమే మనం తపస్సు విడిచిపెట్టేసినా దానం విడిచిపెట్టినా శుచి విడిచిపెట్టినా మళ్ళీ పాపాలు మొదలవుతాయి. అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే వాసుదేవ పరాయణులైన కొంతమంది భక్తులు తపస్సు లేకపోయినా ఇంకోటి లేకపోయినా భక్తి ద్వారానే పాపములు సమూలంగా నాశనం చేసుకుంటారు. ఇటువంటి భక్తి ప్రధాన పురుషులు చాలా దుర్లభం. అంటే మనం ఏమనుకుంటున్నాం, భక్తి నిజంగా ప్రధానంగా మనలో ఉంది అనుకుంటున్నాం కానీ లేదు. మనం వాసుదేవ వాసుదేవ అనొచ్చు కానీ మనలో కిల్బిషాలు పోవడంలా. పరిపూర్ణముగా తిండి తింటున్నా వాడు పట్టించుకోడు అలాగే, అందుకే ఒక్కొక్కటి చేతులు కలిపోతూ ఉంటే పూజ చేస్తున్నప్పుడు. ఇంతసేపు వీడి దృష్టి భగవంతుని మీద నామం మీద ఉంది కనుక అంత తన్మయత్వంతో తనను తాను మరిచి ఏకాంత భక్తితో భగవంతుణ్ణి సేవించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు తమ పాపాలను సమూలంగా నాశనం చేసుకుంటారు. సూర్యుడు రావడంతో మంచు మొత్తం పటా పంచలైపోతుంది. అలాగే పూర్తిగా భగవంతునికి తమ యొక్క కర్మల యొక్క ఫలితాన్ని అర్పించే పుణ్యాత్ములు భక్తి బలం వల్ల తమ పాపాలు సమూలంగా నాశనం చేసుకుంటారు. వెలుగివ్వడమే సూర్య లక్షణం. శ్రద్ధతో భగవంతుడు నామం చేస్తే పాపాలను నాశనం చేయటమే నామం యొక్క లక్షణం. అది కేవల భక్తి అంటారు. కేవలం భక్తే ఉంటుంది. అంత స్థాయికి వెళ్ళాలి క్రమేపీ. దానికి ఎలాగ వెళ్ళాలి అంటే రోజు చేయటమే, చేయగా 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 ఎప్పుడో వస్తుంది అంతే. వంట చేయగా 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 కొంత ఎక్స్పీరియన్స్ రావడంలో, తిండి తినగా తినగా రుచులు తెలియడంలో మనకి. అలాగే అయితే కొంతమంది ఎంతకాలం వంట చేసినా రోజు ఉప్పు ఎక్కువ వేయడం అనేది పోదు వాళ్ళకి, ఇంకా అందులో ఎక్స్పీరియన్స్ రాదు. కొంతమంది దిక్కుమాల పోతుంది, అంతే ఎక్స్పీరియన్స్ స్కిల్ రాదు. అలాగే ఎంతకాలం భగవన్నామం చేసినా దాంట్లో రుచి రాదు కొంతమందికి, ఆ తన్మయత్వం రాదు. అటువంటి దురదృష్టవంతులు కొందరు ఉంటారు, వాళ్ళని విడిచిపెట్టేయాలి. కానీ నిరంతరం చేయగా కేవల భక్తి పుడుతుంది కొందరికి, వాళ్ళు ఉత్తములు అవుతారు. కృష్ణార్పిత ప్రాణస్తత్పూరుష నిషేవయా. ఓ మహర్షి, పాపి అయిన మానవుడు తొందరగా విముక్తి పొందడానికి భగవంతుని యొక్క భక్తులు ఉంటారు, వాళ్లతో స్నేహం చేయటం ఉత్తమ మార్గం అట. ఈ పురాణములు తెలిసిన వారు, భగవంతుని యొక్క భక్తులు, ఇటువంటి వాళ్లతో స్నేహం చేస్తే రోజు ఈ సంభాషణ వల్ల తొందరగా పాప విముక్తులు అవుతారు. అంచేత సత్సాంగత్యం అంటే ఇదన్నమాట. దుస్సాంగత్యం, పేకాటాడేవాడితో స్నేహం చేస్తే వాడు, సాంగత్యం పాపాన్ని విచ్ఛేదం చేస్తుంది. శ్రీకృష్ణుడికి తొందరగా దగ్గర అవ్వాలంటే ఈ ఏకాంత భక్తుల సేవ, తపస్సు వల్ల, అనేక దానముల వల్ల, అనేక తీర్థయాత్రాదుల వల్ల పొందని ముక్తి పవిత్రత తొందరగా ఈ భగవంతుని యొక్క నామస్మరణం వల్ల పొందవచ్చు. ఎవరైతే ఈ ప్రపంచంలో మంగళమయం, అన్ని శుభాలు ఇచ్చేటటువంటిది, ఏ విఘ్నములు అయినా సరే తొలగించేది, భయాన్ని తొలగించేది, శాస్త్రములలో ప్రసిద్ధమైనది, తేలికైనది అయిన భక్తి మార్గాన్ని అవలంబిస్తాడో వాడు చాలా తొందరగా భగవంతుణ్ణి చేరుతాడు. భక్తి మార్గం చాలా తేలికట, పెద్ద ఖర్చు ఉండదు దానికి. అది మంగళాలే ఇస్తుందట, శుభమే ఇస్తుందట, అశుభం ఇవ్వదట. విఘ్నాలు ఉండవట దానికి, అసలు భయం ఉండదు దానివల్ల, శాస్త్రంలో ప్రసిద్ధి అట. అందువల్ల అటువంటి ప్రేమ భక్తి మార్గం నిజమైన మార్గం. ఈ భక్తి మార్గంలో నారాయణ పరాయణులైన వాళ్ళు, నిష్కాములైన సాధువులు సంచరిస్తారు. మహాయోగులు కూడా ఈ మార్గంలోకి వస్తూనే ఉంటారు. సర్వ నదులు కలిసిన మద్యం పోసిన పాత్రని పవిత్రం చెయ్యలేవు అన్నారు. ఎంత మాట నడు చూడండి, ఈ గ్లాసులో గనక మద్యం పోస్తే ఆ తర్వాత ఈ గ్లాసు వాడకానికి పనికిరాదట. ఎంత సుస్పష్టంగా చెప్పాడు 18వ శ్లోకంలో ఏమని, ప్రాయశ్చిత్తాన్ని చేర్నాని నారాయణ పరాంగముఖం న నిష్పునంతి రాజేంద్ర సురా కుంభం ఇవ ఆపగాహ. గంగానది దేన్నైనా పవిత్రం చేస్తుంది. ఆ గంగా జలం పోసినా, ఏ తీర్థం పోసినా, ఎన్ని నదులు పోసినా ఆ గ్లాసు పవిత్రం కాదంటున్నాడే. మరి ఈ గ్లాసులో పోసేసామనుకోండి మద్యం, ఇంకా దీనిని ఏ నదులు పవిత్రం చెయ్యగలవు? గంగా జలం తీర్థం తీసుకున్నా, ఇంకా రోజు గుళ్ళోకి వచ్చి తీర్థం తీసుకున్నా ఇవేమీ పవిత్రం చేయలేవు. ఇంక వీడి జీవితం ఇంతేనా అని మళ్ళీ మనకు అనుమానం. అంతటి పాపాత్ముడిని కూడా ఒక్క నారాయణ నామస్మరణమే ఈ భాండాన్ని పవిత్ర చేస్తుంది. తెలియకో దిక్కుమాలుండేటువంటి వ్యసనంలో పడితే పశ్చాత్తాపంతో చెయ్యాలట నామం. అంతేగాని ఇక్కడ చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళగిన టింగు అని పుచ్చుకున్నాడు అనుకోండి, వాణ్ణి ఎవడో బాగు చేయలేడు. అందువల్ల పరమ పశ్చాత్తప్తుడై వాడు గనక భగవన్నామాన్ని పుచ్చుకుంటే వాడికి అది ప్రాయశ్చిత్తం. కానీ నారాయణ పరాముఖుడు, నారాయణుడు అంటే ఇక్కడ భగవంతుడు, భగవంతుని యొక్క నామాన్ని తిట్టేవాడు ఉన్నాడే, నిందించేవాడు, ఆ నామం వల్ల ఏమిటండి అనే పిచ్చివాడు, ఇక వాణ్ణి మాత్రం ఏ ప్రాయశ్చిత్తం ఏమీ చెయ్యలేదు. ఎలా అయితే కళ్ళు కొండని
గంగానది కూడా పవిత్రం చేయలేదు. నారాయణ పరాంగ్ముఖుడై భగవంతుని నామానికి వ్యతిరేకంగా ఆయన కథలకు వ్యతిరేకంగా మాట్లాడేవాణ్ణి మాత్రం ఈ సృష్టిలో ఏ ప్రాయశ్చిత్త కర్మ ఏమీ చేసి వాణ్ణి బాగు చేయలేదు. ఈ ప్రపంచంలో ఒక్కసారైనా ఆ శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల మీద మనస్సు లగ్నం చెయ్యాలి.
సకృన్ మనః కృష్ణ పదారవిందయో నివేశితం తద్గుణరాగియైరిహ నతేయమం పాశభృతశ్చ తత్పటాం స్వప్రేపి పశ్యంతిః చేర్ణ నిష్కృతాః.
ఒక్కసారైనా జీవితంలో శ్రీకృష్ణ యదుభూషణ అంటూ ఆ భగవంతుని యొక్క నామం చేస్తే వాడి ఆనాటి పాపాలన్నీ, ఆనాటి వరకు చేసిన పాపాలన్నీ పటాపంచలి తొలగిపోయి ప్రాయశ్చిత్తమవుతుంది. వాడు కలలో కూడా యమదూతలను దర్శించడు, యమదూతలు వాడిని తీసుకెళ్ళడానికి రారు. ఎవడు వాసుదేవ పరాయణుడై ఉంటాడు అటువంటి వాడి శరీరాన్ని స్పృశించడానికి యముడు రాడు, యమకింకరులు రారు. వాడికి అకాల మరణం ఉండదు. వాడిని తీసుకెళ్ళడానికి చక్కగా ఇంద్రాదులు వస్తారు. ఇంకా నిరంతర భగవన్నామం చేస్తే నారాయణ కింకరులు వస్తారు. యమదర్శనం కాదు వాడికి. ఇటువంటి విషయములో ఒక పురాతన ఇతిహాసం ఒకటి చెబుతాను విను.
సతతము కృష్ణపాద జలజం మనంబు నిల్పు సౌరతులు తదీయ శుద్ధ గుణరాగులు కాలుని ఉగ్రపా కలలో నన్నైన కాన రు ఏ గతులను దుష్ట కర్మములు గైకొని వారల చంద నేర్చునే ఏ
నిరంతరము భగవంతుడైన కృష్ణుడి యొక్క నామస్మరణం చేస్తే యమకింకర దర్శనం కాదనుకున్నాం కదా. అలాంటప్పుడు ఎప్పుడూ ఒకసారి చేసిన వాడికి భాగ్యం లేదా అంటే, చచ్చే కాలంలో ఒక్కసారైనా సరే మరణస్థితి వచ్చే ముందు మనకి తెలుస్తుంది. కొంతమందికి అందరికీ తెలియకపోవచ్చు, కొంతమంది అలా కూర్చొని డామని చచ్చిపోతారు. మాట్లాడుతూ మాట్లాడుతూ పోతారు కొంతమంది, పోట్లాడుతూ పోట్లాడుతూ పోతారు కొంతమంది. ఇలా ఎవడ బాధపడేది కానీ మొత్తం మీద పోగాలం వచ్చేటప్పుడు, పోయే కాలం వచ్చే ముందు కనుక ఒక్కసారి అప్పుడైనా కృష్ణ అంటే అప్పుడు కూడా వాడి యమకింకరులను తొలగించుకొని బయటకు వస్తాడట. ఆ పుణ్యాత్ముండి యమకింకరులు ఒక్కసారి కూడా తాకలేరు. యమభట్లు తీసుకెళ్ళిపోదామని వచ్చేసినప్పుడు ఎవరినైనా అప్పుడు వాడు ఆ భగవంతుడిని తలుచుకుంటే మాత్రం చాలు, ఆ భాగ్యం కలగాలి. అందరికీ అది కలగదు. అలా కలిగిన ఒక పుణ్యాత్ముడి యొక్క చరిత్ర ఉదాహరణగా చెబుతున్నాం విను. విష్ణుదూత యమదూతల సంవాదముతో కూడిన ఈ ఇతిహాసాన్ని చెబుతున్నాయను. ఇతిహాసానికి పురాణానికి తేడా ఉన్నది. ఆశ ఇది ఇట్లు ఉండెను, అందులో నా కల్పన లేదు అని అర్థం ఇతిహాసము అంటే. రామాయణం భారత ఇతిహాసాలు, అలాగే పురాణాల్లో స్వర్గలోకంలో వాటిల్లో జరిగినవి మనకి భూలోకంలోవి కావు. కానీ భూలోకంలో జరిగిన భక్తుల కథలు ఉంటాయి చూడండి, అవి ఇతిహాసాలు. మళ్ళీ అంటే పాండవులు ఉన్నారు, ఇంకెవరో ధ్రువుడు ఇక్కడ పుట్టినవాడే, ఇలాంటి వాళ్ళు ఇతిహాసాలు. నారదుడు ఉన్నాడు స్వర్గంలో తిరిగాడు, అతనిది మనకి ఇతిహాసం మనం, అది పురాణ కథ అంటాం. ఆయన పైవాడు, ఇక్కడి వాళ్ళ కథలు ఇతిహాసాలు. రేపు పొద్దున్న నా తర్వాత నా కథ రాస్తే అది ఇతిహాసం అనమాట, ఎవరినన్నా రాస్తాను. ఇలాంటి ఇతిహాసాన్ని ఒకటి విష్ణుదూతలు యమదూతలు భూలోకంలో చేసుకున్నారు. ఆ కథని చెబుతున్నాం విను. పూర్వం కన్యాకుబ్జే ద్విజః కశ్చిత్ ఆసీపతిరజామిలః నామ్నా నష్ట సదాచారో దాస్యా సంసర్గదూషితః. కన్యాకుబ్జము అని ఒక దేశం ఉన్నది, అది ఇప్పుడు కనోజ్ అంటున్నాను దాన్ని. అక్కడ అజామిళుడు అనే ఒక బ్రాహ్మడు పూర్వం ఉండేవాడు. అతడు ఒకసారి అడవికి వెళ్ళి అక్కడ ఒక వృషల స్త్రీని, ఒక గిరిజన స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ గిరిజన స్త్రీ సంసర్గం వల్ల తన మొత్తం సదాచారాలన్నీ విడిచిపెట్టి ఆవిడ కోసం వేటాడాడు. చిలకల్ని కొట్టాడు, నెమళ్ళని కొట్టాడు,
నెమళ్ళ నాలుకలతో విందులు చేసుకున్నాడు, నిరంతర మాంసాశనంతో జీవించాడు. హింస, హింసతోటే బతకడం కష్టమైనప్పుడు మానవ హింస అలా పెడుతున్నటువంటి ఏ సత్యనారాయణ అయిన జేబులో డబ్బులుంటే వాడి నెత్తి మీద కర్రతో బుర్ర మీద ఒకటి కొట్టి వాడి జేబులో డబ్బులు తీసుకున్నాడు. ఒక ఆయన తండ్రి చచ్చిపోతూ కొడుకు దుడ్డుగారు ఇచ్చాట. నాయన దారులు కొట్టుకు బతకరా అబ్బాయి అన్నట్ట. సరే ఈ కుర్రాడు రోజు తండ్రి చచ్చిపోయాకి కర్ర పట్టుకెళ్ళి నలుగురు ఉండే రోడ్డు దగ్గరికి వెళ్ళి ఊరవతల ఆ రోడ్డు మీద దబాదబా నలుగు బాది మళ్ళీ ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. ఓ రోజునట్టుగా ఓ తెలివైనటువంటి ఓ షావుకారు గారు వస్తున్నారు. ఆయన వస్తూ ఉంటే పాపం కష్టపడి వ్యాపారం డబ్బు తెస్తున్నారు. కాకపోతే ఆయన పాపం అమాయకుడు, మోసం తెలియదు. ఆయన వస్తూ ఉంటే మన ఈ దొంగాడు కర్రతో రోడ్డు మీద కొడుతూ కనపడ్డాక ఆ అమాయ దారి మీద కొడుతూనే ఉన్నాడు. మా నాన్నండి కర్ర ఇచ్చాడండి, దారులు కొట్టుకు బతకమన్నాడండి, అందుకని రోజు దారుల మీద కొడుతున్నానండి, కానీ కొట్టినా బతకలేకపోతున్నానండి అన్నట్టు. ఓ అరే పిచ్చివాడా, ఆయన అమాయకుడు అని చెప్పాగా తెలియదు, అందుకని చెప్పేశాడు కిటుకు. దారులు కొట్టుకు బతకడం అంటే ఇది కాదురా, నాకోటి పెద్ద మనుషులు డబ్బుచ్చుకు వస్తూ ఉంటారు చూడు, వాళ్ళ బుర్ర మీద కొట్టి డబ్బు దోచుకోవడం రా, దారులు కొట్టడం అంటే ఇది అన్నట్ట. డామని చప్పుడైంది, వాడి బుర్ర మీద కొట్టేట కర్ర పెట్టి మొత్తం డబ్బు అటుకుపోయేట. కాబట్టి పావుకు పాలు తాగడం నేర్పినట్టు అనమాట, చాలా ప్రమాదం. వీడు అలాంటి దారులు కొట్టడం మొదలెట్టాడు. శుభ్రంగా వెడుతున్న వాళ్ళ బుర్రలు బదులు కొట్టి ధనాన్ని దోచడం మొదలుపెట్టాడు, సదాచారాన్ని విడిచిపెట్టేశాడు. ఇక వీడి వ్యసనాలు ఒకటి కాదట, వంద్యక్షై కైతవై చౌర్యై గర్హితాం వృత్తిమాస్థిత బిభ్రత్ కుటుంబం అశుచి యాతయామాస దేహినః. ఈ అజామిళుడు లక్షలు వందలు దోచుకొచ్చిన డబ్బుని పందెంగా పెట్టి జోదం ఆడేవాడు. జోదం అంటే ఇంకా అది ఇక పందెం లెక్కలేదనమాట, డబ్బు పోయే కొద్దీ ఆడతారు దిక్కుమాలిన వాళ్ళు. ఒరే మీ నాన్న పోయాడన్నట్టు ఒక ప్యాకెట్ రైడ్ దగ్గరికి వెళ్ళి ఇటే తీసుకొస్తారుగా శ్మశానానికి అప్పుడు చూస్తాలే అన్నట్టు. అంతేగాని ఆటలోంచి పోడు వీడు, వీడి దొంపదేగా. అలాంటి పందెములు ఆడి జోదం ఆడటం అనే వ్యసనంలో పడ్డాడు. మోసం చేయడం వీడి వృత్తిగా, మోసమే మోసం. వందకి పది వందలు ఇస్తామని దొంగ నోట్లు ఇస్తూ ఉంటారు చూడండి, వీళ్ళని మించిపోయినవాడు వాడు. ఇంకా చౌర్యం దొంగతనంలో ఇక వీడిని ఎవడు మించలేడు. మనుషులు చంపడం రాత్రికి రాత్రి, పూర్వం ఏంటో కన్నాలు వేసేవారు, ఇప్పుడు కన్నాలు వేసే దొంగతనాలు లేవు. అబ్బో ఇవంతా కరానా దొంగతనం. మా ఇంటికి వచ్చేవాడు నే పంపాను, కోటాకి 10 కేజీలు పందారు మేస్టార్ తెమ్మన్నారు, డబ్బు ఇమ్మండి 300 ఇమ్మన్నట్టండి, లేనిపోంది. ఇలా తయారైంది వ్యవహారం, ఇదంతా విచిత్రం. కానీ ఆ పాపం ఆయన మాత్రం కన్నాలు వేసి దొంగతనం పట్టుకు చేసి పట్టుకుపోయేవాడు డబ్బు. ఈ విధంగా జోదము, మోసము, చౌర్యము ఇవి. వీటితో పాటు ఆ భార్యకి ఈయనకి కూడా జాయింట్గా పుచ్చుకుని అలవాటు ఉందట మద్యపానం. ఆవిడతో కలిసి తాగేవాట, ఆవిడ లేకుండా ఎప్పుడు తాగేవాడు కదట. అంత అన్యోన్యమైన జంట మన వాళ్ళు. భార్యాభర్తలు కాఫీ కలిసి తాగుతూ ఉంటారే, అంత తేలిగ్గా వాళ్ళిద్దరూ నిరంతరం నిరంతరం మద్యపానం ఉన్నాడు. రాత్రి మగాళ్ళు తేడా లేదు, అలా తాగుతూనే ఉండేవారట ఆ వృషల స్త్రీని. ఈయన అపవిత్ర భావంతో కుటుంబాన్ని పోషించేవాడు, ప్రాణుల్ని పీడించడం మొదలుపెట్టాడు. ఎంతని చంపాడో తెలియదు. ఆహారం కోసం అప్పుడప్పుడు లేడి, సింహం, ఎద్దు, ఆవు ఇదేం లేదు, ఇక వాడికి దొరికితే చాలు. ఒకవేళ మామూలు మాంసం దొరకకపోతే నరమాంసం కూడా తినేవాడు వీడు. అంత బాధపడకమ్మా, వాడెవడో తిన్నాడు నువ్వు తినలేదు. ఏవం నివసతస్తస్య లాలయా నశ్య తత్సుతాన్ కాలోత్యగాన్ మహాన్ రాజన్ నష్టాసీత్తి ఆయుష సమాహ. ఏం చెబుతాం, ఈ విధంగా అతి భయంకర దురాచారాలలో, దురభ్యాసాలలో, వ్యసనాలలో పడి 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 కన్ను మిన్ను కానక కాలం గడిపేశాడు. ఆ గిరిజన స్త్రీతో, ఆ పోయి స్త్రీతో, కిరాత స్త్రీతో ఆ సంసారం చేశాడు. బోలెడంత మంది పిల్లల్ని కన్నాడు, వాళ్ళందరినీ పెంచాడు, లాలించాడు, పాలించాడు. వాళ్ళకి మాంసం ఒక లోట్లో పెట్టాడు, వాళ్ళకు కూడా తాగుడు నేర్పాడు, వాళ్ళకు కూడా చక్క పేకాట నేర్పాడు, అన్నీ నేర్పాడు. 80 సంవత్సరాల కాలం అలా గడిచిపోయింది వాడి ఆయుర్దాయం అంతా ఈ దుర్వ్యసన పరాయణత్వంలో. 80 ఇయర్స్ గడిపేశాడు. 80 ఏళ్ళు వచ్చాక, అంతవరకు అంతో బలం ఉంది, 80 ఏళ్ళు వచ్చాక ఇంకా నడిచే శక్తి తగ్గింది,
చూపు కొంచెం మందగించింది. ఎదురుగుండా వచ్చేవాడు ఎవడో కాస్త కనపడటం లేదనమాట. ఎవరది అనాలిసిస్ తోంది. ఆ రోజుల్లో వాడు కాబట్టి ఇంకా మాత్రం బలంగా ఉన్నాడు. మనిషి జుట్టు పాడైపోయింది, ముక్కులోంచి నోట్లోంచి కించిత దుర్వాసన, వ్యసనపరుడు కదా, వాసనలు బయలుదేరాయి. మలమూత్రాదులు కూడా ఇదురుగుట్లో లేచి వెళ్ళడానికి కొంచెం కష్టమైపోయి మధ్య మధ్యలో మంచం మీద కానిస్తున్నాడు వాడు. అనారోగ్యం మొదలయ్యింది. ఒంట్లో బలం ఉన్నంత వరకు ఏం చేసినా చెల్లింది. ఇప్పుడు వీడు దొంగతనానికి వెళ్ళలేడు, హింస చేయలేడు, మాంసం పెట్టినా తినడానికి పళ్ళు లేవు. తాతయ్య తాతయ్య నువ్వు బఠానీలు నవలగలవా అన్నట్టు మనవడు వచ్చి తాతగారిని, నవలు లేనరా పళ్ళు కట్టుడు పళ్ళు అన్నట్ట, అయితే ఈ బఠానీలు దగ్గర రాచు క్రికెట్ ఆడుకొస్తాను అన్నట్టు. వాడు క్రికెట్ ఆడేదాకా ఎవరి దగ్గర రాచాలి, నా దగ్గర రాస్తే తినేస్తానేమో అని భయం. తాతగారు అయితే జాగ్రత్తగా ఉంటాయి, అందుకని ఆ బఠానీలు ఇచ్చేసేట. ఆ తాతగారు చాలా గొప్పవాడు, అమ్మ మనవడా ఇలా ఇచ్చేవాని రోట్లో వేసి దంచేసి మొత్తం రొట్టె వేసుకు తినేసేట. ఆయన శతకోటి దరిద్రాలు కనంతకోట పోయాలన్నారు. బఠానీలు తినలేకపోతే రోట్లో వేసి దంచు తినలేము, పైగా ఈ మధ్యన గ్రైండర్లు వచ్చాయి అందులో వేసేసామంటే కిర్ర వచ్చేస్తుంది అని నాకే ఇచ్చు. ఎంత చెప్తున్నానంటే పాప వీడి పరిస్థితి, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి తినలేకపోతున్నాడు. వీడికి 10 మంది కొడుకులు పుట్టారట, అందరూ ఆఖరి కొడుకు వీడికి 70 ఏళ్ళు వచ్చాక పుట్టేట్టు పాపం. వాడికి ప్రస్తుతం వీడికి 80 ఏళ్ళు కనుక వాడికి 10 ఏళ్ళు కుర్రాడు అన్నమాట, కొంచెం చిన్న కుర్రాడు. ఆ రోజుల్లో ఈ భర్త కంట్రోల్ లేవు, అలా పిల్లలు కంటూ ఉండేవారు, పట్టించుకునేవారు కాదు. తస్య ప్రవయస పుత్ర దశతే శాంతుయో నమః. బాలో నారాయణో నామ్నా పిత్రోశ్చ దయితో భృశం. ఈ వృద్ధుడికి 10 మంది కొడుకుల్లో ఆఖరి వాడు 10 ఏళ్లవాడు, వాడికి నారాయణ అని పేరు పెట్టాట, నారాయణుడని పేరు పెట్టాడు. చిట్ట చివరి కొడుకు అంటే కడసారికి అందుకింది కదా వాడి మీద కొంచెం ప్రేమ. అందులో ముసలాయనికి మనవాళ్ళు పుట్టవలసిన టైంలో పుట్టిన కొడుకు మీద మంచి ప్రేమట. ఆ కొడుకు అంటే ముద్దు, ఆ కొడుకు కోసం ఏదైనా సరే తనకేదన్నా పెడితే భార్య ఆ పిల్లాడికి పెట్టాలనుకుంటూ ఉండేవాట. ఏమిటో తెలియదు వాడి మీద బంధం ఏర్పడింది, మహాప్రేమ వ్యామోహం. ఇక వాడు తప్పలేదు, రాత్రి పడుకునేటప్పుడు కూడా నారాయణ అన్నం తిన్నాడా, వాడు తాగాడా, వాడు మొహం కడిగాడా, ఇవన్నీ అడుగుతూ ఉండేవాడు ఆ భార్యని, ఆ ఊడిన పళ్ళతో పాపం. సబద్ధ హృదయ, బాగా మనస్సు వాడి మీద లగ్నం అయిపోయింది. మధురమైన పిల్లల యొక్క చేష్టలంటే సహజంగా ఎవరికైనా ఇష్టంగానే ఉంటాయి. ఆ శిశువు మీద, ఆ పిల్లవాడి మీద, వాడి మాటల మీద, వాడి తిరుగుడు మీద, వాడి అందమైన జుట్టు పిలక మీద, వీటి మీద దృష్టి వాడికి. ఆ బాల్య చేష్టలు దర్శిస్తూ మంచం మీద కూర్చుని ఆహా ఓహో నవ్వుకుంటూ ఉండి వాటి కాస్త ఇలా పిల్లవాడి యొక్క పెంపకంలో ఉన్నాడు. మూర్ఖుడు, కాలం దగ్గరకు వస్తున్నది పట్టించుకోలేదు, చంటి పిల్లాడి మీద వ్యామోహంలో పడ్డాడు. భుంజానహ ప్రబిబన్ ఖాదన్ బాలకం స్నేహయంత్రిత భోజయన్ పాయయన్ మూఢో న వేదాగతమంతకం. మూర్ఖుడు అజామిళుడు ప్రేమబుద్ధుడై తింటుంటే వాడికి తినిపించడం, తాగుతుంటే వాడి చేత తాగించడం, కదిలితే వాడిని కూడా చేత్తో పుచ్చుకోవటం, ఈ పనులలో కాలక్షేపం చేయగా 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 ఎంతటి వాడినైనా సరే ఆవరించి అతి భయంకరమైన మృత్యువు మెల్లమెల్లగా దగ్గరకు వచ్చింది. నేవున్నా నేవున్నా దోబూచులు ఆడుతూ ఉంటుందిట వయస్సు పెరిగే కొద్ది మృత్యువు. దొంగదోబూచులు ఆడుతున్న మృత్యుదేవత మెల్లమెల్లగా ఇతడిని సమీపించింది. ఆ విషయం గ్రహించలేకపోయాడు. రోజులు గడిచాయి. బాలుడి మీద ప్రేమతో ఉండగా వీడు ఒక రోజున మరణకాలం, పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఆ పోయే కాలంలో ఇతడి దృష్టి కొడుకు మీద ఉందిట పాపం, నారాయణుడి గురించి. అబ్బాయి ఏం చేస్తున్నాడు ఏమిటో కొంచెం దూరంగా ఆడుకుంటున్నాడు బొమ్మలతో, అస్పష్టం. పోయే ముందు చూపు బాగా మందగిస్తుంది, మనిషిలో ఒక రకమైన నీరసం వచ్చేస్తుంది, నిస్త్రాణం వచ్చేస్తుంది, గిలగిలలాడిపోతాడు, ఎలుగు రాదు, చాలా బాధ. పోయే పరిస్థితి ఉంది, అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. అది ఎప్పటికప్పుడు జీవి అనుభవిస్తూనే ఉంటాడు అనేక జన్మల్లో, అయినా ఎప్పటికప్పుడు కొత్త ఇది. అలాంటి పరిస్థితుల్లో ఒక అతి భయంకర దృశ్యం చూసేటవాడు. సపాశహస్తాన్ త్రీం దృష్ట్వా పురుషానతి దారుణాన్ వక్రతుండాన్ ఊర్ధ్వరోమ్న ఆత్మానం నేతుమాగతాన్ కనియన్ బ్రాహ్మణుడంత్యకాలమున వేకన్ రోషనిష్ఠూతులన్ ఘనపీనోష్ట వికార వక్త్ర విల్లసద్గర్వేక్షణోపేతులన్ జనసంత్రాసకరోద్యతాయత సుపాశశ్రేణికాహేతులన్ హనన్న వ్యాప్తి విభీతులన్ మువుర ఆత్మానేతలన్ దోతలన్.
ఆ అజామిడుడికి చివరి సమయంలో చేతుల్లో పెద్ద పెద్ద తాళ్ళు ఉన్నాయట, వేసేసి లాగేద్దామని ఉన్నారన్నమాట. వాళ్ళు పాశాలు ధరించారు, అతి వికారంగా ఉన్నాయట ముఖాలు. వాళ్ళు నిజానికి అలా ఉండరు, చంపి దుర్మార్గుని తీసుకెళ్ళడానికి వచ్చేవాడు అలా ఉంటారట. అతి వికారం, ఆ ముఖం చూస్తేనే భయం అన్నమాట. పెద్ద పెద్ద పళ్ళు, అటువంటి కోరలతో జుట్టట కత్తుల్లో నిక్కబొడుచుకున్నాయట. కొంతమంది ఎంత క్షౌరం చేయించుకుని ఎత్తి మీదుగా ఉంటాయి తలబిరుసు వాళ్ళకి, అలాంటి ఊర్ధ్వరామములతో ఉన్నారట. అతి భయంకరాకారులు, ఒక్కొక్కడు పెద్ద పెద్ద కుండ పొట్టలతో పొట్టి చేతులతో అతి వికారాకారులయ్యి ఉన్నారు. ముగ్గురు వచ్చారట ఈ జీవాత్మని తీసుకుపోవడానికి. వీడి జీవుడి మీద ఇంకొక సెకండ్లు, మూడు నాలుగు సెకండ్లు ఉందనిగా కనపడతారు వీళ్ళు. ఆ వచ్చే ముందు ఆ తాడు తీసుకుంటారు, ఇలా వేస్తున్నావు రా కాసుకో అని వేసేసి లాగేస్తారు ప్రాణాన్ని. బంగారం చూడండి పట్టేసుకుని లాగేస్తారు అలాగ. అలా పాశములతో వీడి ప్రాణవాయువులు జీవాత్మని గుంజుకొని పోవడానికి వచ్చిన అతి భయంకరాకారులు ఎంతటి వాడైనా సరే తప్పించుకోవడానికి వీలు కాని జనులను భయపెట్టేటటువంటి పాశములు ధరించిన వాళ్ళని చూచాడు. చంపడానికి వచ్చిన వాళ్ళని, యమదూతల్ని, అతి భయంకరాకారుల్ని. పళ్ళు పటపట కొరుకుతున్నారు, ఎరా ఇన్నేళ్ళు పాపం చేసావు, దొరికెవరో నిన్ను తీసుకెళ్ళి పైన తొక్కేసి ఫుట్బాల్ ఆడతాం అంటున్నారట వీడిని. అలా బెదిరిస్తున్నటువంటి వాళ్ళని చూచాడు, వణికిపోయాడు. ఆ సమయంలో వీడికి దూరంగా ఆడుకుంటున్న కొడుకు కనపడ్డట. దూరమున ఆడు బాలుడు బోరన తన చెత్త సీమ బొడగట్టిన ఓ నారాయణ 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 అనుచు ఆత్మనందను నుడివెను. ఎక్కడో దూరంగా ఆడుకుంటున్న ఆ బాలుడు గుండెలకు కనపడి కొడుకు మీద వెంగొచ్చేసి, కొడుకు కోసం అనమాట అది, ఏదో భగవంతుడు లేదు భక్తి కాదు వాడు, అసలు భగవంతుడు లేదు దేవుడు లేదు దెయ్యం లేదు వాడికి, కేవలం పుత్ర వ్యామోహంతో ఓ నారాయణ 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 రారా ఒక్కసారి అని ఒక్కసారి కొడుకుని ఎలిగెత్తి మూడు సార్లు పిలిచాడట. మూడు సార్లు నారాయణ 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 అన్నాడు, కేవలం కొడుకుని పిలిచాడు. అందుకే పూర్వులు పిల్లలకి మంచి పేర్లు పెట్టండి బాబు, దేవుడి పేర్లు అన్నారు. ఇలాంటి యోగం వచ్చినప్పుడు కనీసం అప్పుడైనా కొడుకును గుర్తుకు తెచ్చుకుంటామని. పప్పి తావి ఈ దిక్కుమాల పిల్లలు, కూటి ఏదో టూకి ప్రీతి ఏమిటి పిచ్చి పేర్లు. చివరిలో వీడికి ఈ భీతిని తొలగించేవి కూడా, పిల్లలకి పప్పి పేరట, మా పప్పి ఏది పప్పి అనేసరికి వీడు చచ్చిపోతాడు, వీడి నెత్తి మీద బొప్పులు కడతాయి అక్కడికి వెళ్ళాక. అందుకని పప్పి కాదు, ఇలాంటి మంచి పేర్లు పెట్టుకోవాలి. వాడు నారాయణ అని కొడుకు పేరు పెట్టుకోవడం వాడిని కాపాడింది. ఆ చివరిలో అంత్యకాలం వచ్చినప్పుడు వాడి నోటి నుండి ఆ నారాయణ 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 అనగానే, ఇది మా ప్రభు అయిన నారాయణ నామస్మరణం, ఇది హరికీర్తన అంటే నిజానికి కావాలని పిలవకపోయినా సరే అది నామం కిందే భావించేశారట వాడు. అలా భావించి శీఘ్రముగా విష్ణువు యొక్క దూతలు అక్కడికి వచ్చేసారట, హరిపార్షదులు అంటారు. ఆయన యొక్క భటులు వచ్చేసారు అక్కడికి. ఈ హరిభటులు అక్కడికి వచ్చే సమయానికి ఏం జరిగిందంటే, వికరతో అంతర్హృదయ దాసీపతి మజామిలం యమప్రేష్యాం విష్ణుదూతాః వారయామాసురోజస. ఈ అజామిళుని చూసి 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 పాశం అలా విసిరారు, విసిరి లోపల ఉన్నది జీవాత్మ. ఆ జీవాత్మని పట్టుకుని ఇలా ఇలా పీకుతున్నారట. మూడు సార్లు పీకితే వస్తుంది ఆత్మ, మూడోసారి పీకపోతున్నారు సరిగ్గా విష్ణుదూతలు అక్కడికి వచ్చేసి బలంగా పాశాలు కట్ చేశారట. మన సినిమాల్లో చూడండి, చూపిస్తూ ఉంటాడు హీరో గారి మెడలో వేస్తారు తాడు, ఎంతలో వచ్చేస్తాడు ఎక్కడి నుంచి ఇంకోటి వచ్చి డిష్కొని పిలుస్తాడు తాడు దిగిపోతుంది. అలా మన విష్ణు కింకరులు వచ్చి కత్తులతోటి ఆ పాశాలు తెగ్గొట్టేశారట. మంచి వీడి ప్రాణాలు వీడికి ఉండిపోయాయి అన్నమాట.
అలా ఉండిపోగానే ఆ బలంగా ఈ యమకింకరుల దగ్గరకు వచ్చి ఎడంకాలిటి తన్నారట పక్కకి
విష్ణు కింకరులు.
అది మనకు అదృష్టం అన్నారు. యమభట్లు వాళ్ళు వచ్చి తనడంతో డామ్ని పక్కకు పడిపోయారు, కంగారు పడిపోయారు. వీళ్ళ బలం ముందు వాళ్ళ బలం తగ్గిపోయింది. ఎక్కడ విష్ణు కింకరుల బలం, ఎక్కడ యమకింకరులు, హస్తిమశికాంతరం. డామ్ని పక్కకు పడిపోయి ఒళ్ళు దులుపుకుని భయపడుతూ, ఇదేంటండి యమధర్మరాజు అంటే పరమధర్మాత్ముడు, ఆ యమధర్మరాజుని ధిక్కరిస్తున్నారు ఎవరు మీరు, కే యూయం యూయంకే మీరు ముగ్గురు ఎవరు, ప్రతిషేధారహ ధర్మరాజస్య శాసనం, యమధర్మరాజు యొక్క శాసనాన్ని ధిక్కరిస్తూ పాపాత్ముడైన ఈ దుర్మార్గుడు ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చిన మమ్మల్ని తిరస్కరిస్తున్న ఇది అధర్మం కదా, ఆయన ధర్మాత్ముడు, మీరు అధర్మం చేస్తున్నారు కదా, అసలు మీరెవరు, ఎవరి అనుచరులు, ఎక్కడి నుంచి వచ్చారు, పరమ పాపాత్ముడు జీవితంలో ఒక్క పుణ్యం కూడా చేసి ఎరగని ఈ పరమ నీచుడు త్రాష్టుడు నికృష్టుడైన ఈ అజామిలుణ్ణి తీసుకుపోవడానికి వచ్చిన మమ్మల్ని తన్ని నివారిస్తున్నారు, మీరు దేవతలా, ఉపదేవతలా, సిద్ధశ్రేష్ఠులా, మీరు ఎలా ఉన్నారు, అందరూ అందంగా ఉన్నారు, సర్వే పద్మ పలాశాక్షాః పీత కౌశేయ వాససః కిరీటినః కుండలినః లసత్ పుష్కరమాలినః సర్వే చ నూత్న వయసః సర్వే చారు చతుర్భుజాః ధనుః నిషంగ అసి గదా శంఖ చక్రాంబుజశ్రియః దిశో వితిమిరా లోకాః కుర్వంతస్యేన తేజసా కిమర్థం ధర్మపాలస్య కింకరాన్నో నిషేధత.
మీరందరూ తామర పువ్వుల్లాంటి కళ్ళు ధరించారు, మీ అందరి కళ్ళు తామర పువ్వుల్లో ఉన్నాయి, వికసించిన తామర పువ్వుల్లో, విశాలమైన కళ్ళు, చింతాకుల్లో ఉంటాయి కొందరి కళ్ళు, అలా కాకుండా విశాలమైన నేత్రాలు మీ అందరూ. పట్టు వస్త్రాలు పసుపు రంగు బట్టలు కట్టారు, అందరి శిరస్సుల మీద కిరీటాలు ఉన్నాయి, చెవులకు మకర కుండలాలు ఉన్నాయి, మెడల్లో తామర పూల దండలు వేసుకున్నారు పూలమాలలు. పూర్వం అందరూ మా దండ వేసుకునేవారు, ఇప్పుడు అసలు దండ లేదు, గండ లేదు. అందరూ మంచి నవయౌవనంతో ఉన్నారు, రాజానుబాహులు, మోకాళ్ళ వరకు చేతులుంటే వాళ్ళు రాజానుబాహులు అంటారు, కూర్చున్నప్పుడు కాదు. ఇప్పుడు కూర్చుంటే ఈవిడ రాజానుబాహురాలి, అందరి కాళ్ళు చేతులకు తగులుతాయి, నిలబడినప్పుడు ఈ చేతులు మోకాళ్ళకి తగిలితే వారిని రాజానుబాహులు అంటారు. అలాంటి వారు ఎవరన్నా దొరుకుతారేమో చూడాలని చాలా కాలంగా అనుకుంటున్నాను, దయచేసి మీరు ఎవరైనా ఉంటే ఆ భాగ్యం నాకు కలిగించండి. అలాంటి రాజానుబాహులు నలుగురు కూడా అందరూ నవయౌవన సంపన్నులట, 30 ఇయర్స్లో ఉంటారట, దేవతలకు అదే పేరు, త్రిదశులు, ఎప్పుడు చూసినా 3 పదులు 30 ఏళ్ల వయస్సు వాళ్ళలో ఉంటారట, మంచి అందంగా మనకే వయస్సులు ఇలా పెట్టారు వాళ్ళ అదృష్టవంతులు. ఇక అందరూ ధనుస్సులు ధరించారు, అమ్ముల పొదులు వెనకాతలు ఉన్నాయి, కత్తి గద శంఖం చక్రం పద్మం ఇవన్నీ చేతులలో ధరించారు, అందరికీ 4 చేతులు ఉన్నాయి, అందరూ మహా తేజస్సులు. మీ తేజస్సుల ద్వారా దిక్కుల్లో చీకటి తొలగిస్తున్నారు, మీరు ఇతర వస్తువులను మీ కాంతితో ప్రకాశింపజేస్తున్నారు, ట్యూబ్లైట్లు పోయినా బెంగలేదు, పురాణం జరిగే చోటికి మీరు ఎడితే దిక్కంతా ప్రకాశంతో నిండిపోతుంది, అంత గొప్ప కాంతి మీది. మేమెవరమైనా మీరు అడగకుండా ముందే చెప్పేస్తున్నాం, యమధర్మరాజు కింకరులం, పాపాత్ముడైన వీణి ప్రాణం తీసుకుపోవడానికి వచ్చాం, ఎవడు పాపం చేస్తే వాళ్ళని పట్టుకుపోవడానికి మేము వస్తాం, మీలాంటి పుణ్యాత్ములు ఇక్కడికి రాకూడదు, మీరు మమ్మల్ని ఎందుకు నివారించారు అని అడిగారు. అడగగానే వాళ్ళు పకపక నవ్వారట. ఇత్యుక్తే యమదూతైస్తే వాసుదేవోక్తకారిణః తాన్ ప్రత్యూచుః ప్రహస్యేదం మేఘ నిర్హ్రాదయాగిర. యమదూతలు అడగ్గా వాసుదేవుని ఆజ్ఞ పరిపాలించేవాళ్ళు మహాసుందరులు మహావీరులు ఏ లోకంలోకి ఎప్పుడైనా వేగంగా క్షణాల మీద వెళ్ళిపోతారట, అలాంటి వాళ్ళు అయిన విష్ణుదూతలు ఆ సుందరులు పకపకానవి మేఘగంభీరస్వరంతో యమదూతలతో ఇలా అన్నారు. ఏమన్నారో ఏమిటో రేపు రోజు ఉచ్చరించుకుందాం. ఒక్క క్షణం.
అవిద్యాభ్యం సభాయేచ నమః. నిన్న మనం శ్రీ మహావిష్ణు పురాణంలో అజామిళుని యొక్క చరిత్ర చెప్పుకున్నాం. దానికి కారణం పరాశరుడు మైత్రేయుడికి సమస్త భువన బ్రహ్మాండముల యొక్క వర్ణన చేస్తూ అందులో ప్రత్యేకంగా నరకములు ఎవడు ఏ పాప కర్మలు చేయడం వల్ల ఏ నరకాన్ని పొందుతాడో చెప్పాడు. అప్పుడు పాపం మైత్రేయుడు కొంచెం భయపడి జీవి అన్నవాడు పాపం చేయకుండా ఎక్కడుంటాడు, మరి వాడు బయటపడడానికి మార్గం లేదా అన్నప్పుడు ఇతిహాసాన్ని ఈ అజామిళోపాఖ్యానాన్ని చెప్పాడు. అందులో అజామిళుడు ఒక వేశ్య యొక్క వల్లో పడి భ్రష్టుడై 10 మంది పిల్లల్ని కని చిట్ట చివరి వాడికి నారాయణుడని పేరు పెట్టి పోయే కాలం వచ్చినప్పుడు 80 ఏళ్ళు దాటాక యమకింకర దర్శనం అవ్వగా అప్పుడు నారాయణ నారాయణ అని ఆత్మానందు నుండి పిలవగా నారాయణ కింకరులు దివ్య రూపాలతో దర్శనమిచ్చి యమకింకరుల్ని అదిలించారు. అప్పుడు యమదూతలు, ఏమండి మీరు చాలా గొప్పవాళ్ళు, ఈ పాపాత్ముడిని తీసుకెళ్ళడానికి మేము వచ్చాం, మీది రాంగ్ అడ్రస్, మాదే ఒరిజినల్ అడ్రస్సు, కేర్ ఆఫ్ అడ్రస్ తప్పు చూసుకొచ్చారేమో, వీడిని తీసుకెళ్ళడానికి వచ్చాం, ఈ పాపాత్ముడిని మేము తీసుకెళ్ళాలి, మీరెందుకు వచ్చారు అని అడిగితే అప్పుడు వాళ్ళు నవ్వి ఇలా అన్నారట. ఆ విష్ణుదూతలు ఏమన్నారు యమకంకరులతో, యూయం వై ధర్మరాజస్య యది నిర్దేశకారిణః బ్రూత ధర్మస్య నస్తత్వం యచ్చాధర్మస్య లక్షణం. ఏమన్నారు, మీరు విష్ణుదూతలు అయిన మమ్మల్ని తప్పుడు అడ్రస్కి వచ్చామంటున్నారు, మీరు యమధర్మరాజు కింకర్లా? యమధర్మరాజు అంటే 100కి 100 పళ్ళు ధర్మం మీద నిలబడేవాడు, ఇంకంతటి ధర్మాత్ముడు లేడు. అతని యొక్క కింకరులు, అతని ఆజ్ఞానువర్తులు మీరు. అలాగైతే అసలు ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి, ధర్మస్వరూపం అధర్మ లక్షణాలు వివరించండి. దండం పుచ్చుకొని పాశములు పుచ్చుకొని మీరు తిరుగుతూ కొందరి ప్రాణాలు తీసుకెడుతున్నారు మీతో పాటు, ఎవరిని మీరు శిక్షిస్తారు, ఎవడు శిక్షకి అర్హుడు, శిక్షార్హుడు అయ్యేవాడు ఎవడు, ఏ పాపం చేస్తే మీరు తీసుకెడతారు? సహజంగా లోకంలో ప్రతివాడు ఏదో పని చేసుకుంటే కానీ బతకడు, పనిచేసే ప్రతివాడి దాంట్లో ఏదో దోషం ఉంటుంది కదా, పనిచేసే ప్రతివాడిని మీరు పట్టుకుపోతారా, లేకపోతే కొందరినే పట్టుకెడతారా, ఇది వివరించండి అని అడగ్గా ఆ యమదూతలు ఇలా అన్నారట, అయ్యా మీరు చాలా గొప్ప విషయం అడిగారు, చెబుతున్నాం, యమదూతలు మేము ఈ ధర్మరాజు దగ్గర ధర్మశాస్త్రాన్ని అంతా మొత్తం చదువుకున్నాం, ఎప్పటికి మళ్ళీ 40% 35% వస్తే పేస్ కాదు, మాకు 100కి 100 మార్కులు రావాలి. అలా యమధర్మరాజు దగ్గర ధర్మశాస్త్రం బాగా నేర్చుకుని 100కి 100 మార్కులు సంపాదించాకే మాకు ఈ పోస్టింగులు, కనుక ధర్మం చెబుతున్నాం. వేద ప్రణిహితో ధర్మ అధర్మస్తత్వపర్యయ వేదో నారాయణ సాక్షాత్ స్వయం భూరితి సుశ్రుమ. వేదములలో ఏది చెయ్యవచ్చు అని చెప్పబడుందో అదే ధర్మం. అంటే ధర్మం అనగా ఏమిటి, వేదములు నువ్వు ఇలా నడుచుకుంటే మంచిది అని చెప్పాయి, అందులో చెప్పిన ప్రకారం నడుచుకుంటే ధర్మం, దానికి వ్యతిరేకంగా నడుచుకుంటే అది అధర్మం. వేదం అనగా సాక్షాత్తు విష్ణుస్వరూపం, అది ఎవరూ రాసింది కాదు, ఎవరో పుస్తకాలు రాసినవి కాదు, 2, 4, 3 ఈ దిక్కుమాలిన వాళ్ళు రాసిన గరిటెం కాదు, అది తనంతర తాను ఆవిర్భవించింది. ఏ పురుషుడు రాయలేదు గనుక వేదములను అపౌరుషేయములు అన్నారు, అంటే పురుషుని చేత రచింపబడినవి కావు, అవి స్వయం సిద్ధంగా తమంత తామే సృష్టి ఆరంభమునందు వచ్చాయి. భగవంతుడు ఎలా పుట్టాడో ఎలా చెప్పలేమో, దానికి ఆధారం ఉండదో, ఈ వేదములకు కూడా అలాగే ఆధారం ఉండదు, ఎప్పుడు పుట్టే ఎలా వచ్చాయని. ఈ నారాయణుడు అనేవాడు, ఈ భగవంతుడు సమస్త ప్రజానీకంలో వ్యాపించి ఉంటాడు, విశ్వమంతా నిండి ఉంటాడు, అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం వైకుంఠం అనే పురంలో ఉండి అక్కడ నుండి సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణముల ద్వారా ఈ ప్రాణులను సృష్టిస్తాడు. ఈ ప్రాణుల్లో ఏ గుణం ఎక్కువ ఉందో పరీక్షిస్తాడు. వాళ్ళని నాయనలారా మీరు ఇలా నడుచుకోండి, శాంతము తర్వాత సత్వము ఇవి మంచి లక్షణాలు అని చెప్పాడు. ఎక్కువసేపు అధ్యయనం చెయ్యండి, మీ కర్తవ్యాలు చెయ్యండి, భగవద్ధ్యానంలో కాలం గడపండి, పవిత్రంగా ఉండండి, కాలుష్యాన్ని పెంచుకునేటటువంటి దిక్కుమాలిన విజ్ఞానం జరిగి పోకండి, మనస్సుని వాతావరణాన్ని అపవిత్రం చేసుకోకండి అని ఆ వేదాల్లో ఉండే రహస్యాలు ఉన్నదున్నట్టుగా వెల్లడి చేసినవాడు ఈ నారాయణుడు. ఆ ప్రకారంగా జీవులు కూడా నడుచుకుంటాయి. మరి జీవుడు పుణ్యం కానీ పాపం కానీ ఏదో పని చేస్తూ ఉంటాడు, కనుక ఈ పనికి సాక్ష్యం ఏమిటి? రహస్యంగా ఈ సత్యనారాయణ లాంటి వాడు ఏదో చేశాడు అనుకోండి, దాన్ని ఎవడు గుర్తిస్తాడు ఆ రహస్యాన్ని? అంటే సూర్యోగ్నిహి ఖం మరుద్దేవః సోమః సంధ్యాహనీ దిశః కంకుః స్వయం ధర్మ ఇతి హ్యేతే దైహ్యస్య సాక్షిణః. ప్రతి మనిషి ఎప్పుడు ఏ పని చేసినా వాడి పనిని చిట్టాలో రాసుకుని సాక్ష్యం చెప్పేవాడు కొంతమంది ఉన్నారు. సూర్యుడు, అగ్ని, ఆకాశం, వాయువు, దేవతలు, చంద్రుడు, సంధ్యాకాలం, పగలు, రాత్రి, దిక్కులు, జలం, భూమి, ధర్మం, ఇవి మన కర్మలకు సాక్షులు. పగలైతే సూర్యుడు, రాత్రి అయితే చంద్రుడు చూస్తారు. పగటిపూట కిరణాలు పగలు చిట్టా రాస్తాయి, రాత్రి కిరణాలు రాత్రి చిట్టా రాస్తాయి. ఇక వాయువు ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు, కనుక ఈయన రాసేవి ఈయన రాస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళందరూ కర్మ సాక్షులు. వీళ్ళు ఇందులో ఎవరిని మోసం చేసినా ఇంకోటి మోసం చేయలేము, కాబట్టి ఇంతమంది సాక్షులు పెట్టారట. వీళ్ళంతా ఏమరి పాటు లేకుండా ప్రతి జీవి యొక్క కర్మలను యమధర్మరాజుకు అందిస్తారు. ఈ సర్వసాక్షులను విచారించి ధర్మాత్ములైతే అటువంటి వాళ్ళు ఊర్ధ్వలోకాల్లో శుభం పొందుతారు. ఏదో తప్పులు పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆ తప్పుకు తగినటువంటి దండనను పొందుతారు. ఒక్క ముక్కలు చెప్పాలంటే ఈ కర్మిష్ఠులు ప్రతి ఒక్కళ్ళు ఏదో దోషం చేస్తారు, కనుక వీళ్ళందరూ దండానికి పాత్రులే. అయితే కాస్త కొస్త తేడా ఉంటుంది, అంతే తేడా. సంభవంతి హి భద్రాణి విపరీతాని చానఘాః కారిణాం గుణసంగోస్తి దేహవాం నహ్య కర్మకృత్. ఓ పాపరహితులైన పురుషులారా, మీరు మంచి అందమైన రూపాలతో వచ్చారు, కాబట్టి మీరు అడుగుతూ ఉంటే అన్ని చెప్పబుద్ధిస్తోంది మాకు. అంటే వారి రూపం చూడగానే కొంత ఆకర్షించింది. కర్మిష్ఠులైన వాళ్ళు అంటే పనిచేసే వాళ్ళకి పుణ్యం పాపం రెండూ వస్తాయి. అధికంగా పుణ్యం ఉంటే వాడు సుఖలోకాలకు పోతాడు, పాపం అధికమైతే వాడు దుఃఖలోకాలకు పోతాడు. శరీరము ధరించిన ప్రతి జీవి క్షణం కూడా ఏదో ఒక పని చెయ్యకుండా ఉండలేడు. అదేంటంటే నిద్రపోతున్నప్పుడు చేయడు కదంటే, నిద్రపోతున్నప్పుడు కూడా చాలా తక్కువ కాలమే గాఢ నిద్ర పడుతుందట. తక్కిన కాలంలో వీడికి కలల రూపంలో మానసికంగా కూడా తప్పులు చేస్తూనే ఉంటాడట. కళ్ళలో చూడండి, పక్కవాడి బుర్ర పద్ర కొట్టేసినట్టు వస్తుంది. వీడు దౌర్భాగ్యుడు కానీ వీడి తలలో కిరీటం పెట్టుకుని మహారాజు అయిపోయినట్టు కలొస్తుంది. ఎమ్మెల్యేలు అందరూ చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నట్టు వస్తుంది. తీరా కళ్ళు మూసి తెరిస్తే వీడేమో మామూలే, మళ్ళీ పొద్దున్న స్కూల్కి వెళ్ళి మేస్టార్ చేత చావు దెబ్బలు తింటూనే ఉంటాడు. ఒక కుర్రాడికైతే మేస్టార్ని చితక్కొట్టినట్టు కలొచ్చిందిట. ఆ మేస్టర్ అనేది ఎంతో కసి వీడికి, కానీ తెల్లారితే ఆ మేస్టరే వీడు బాధేట స్కూల్కి వెళ్ళాక. వాడు స్వయంగా చెప్పిన మాట, ఇవన్నీ సహజం. కాబట్టి ఏదో ఒక రకంగా మనం నిత్యం కర్మ చేయకుండా ఉండలేం. అంచేత దేహధారి అస్తమాటు కర్మ చేస్తాడు. కాబట్టి కర్మిష్ఠులకు తప్పకుండా పాపం సంభవిస్తుంది, అందువల్ల దండనకు యోగ్యులు అవుతారు వాడు. ఈ లోకంలో ఏ వ్యక్తి ఏ పరిమాణంలో ఏ విధంగా ధర్మం కానీ అధర్మం కానీ చేస్తాడో, చచ్చిన తర్వాత పరలోకంలో ఆ వ్యక్తి ఆ పరిమాణానికి సగిన ఫలితం పొందుతాడు. ఎంత చేస్తే అంత, అంత చేస్తే అంత, చేసింది అంత. ఓ దేవశ్రేష్ఠులారా, కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. గుణములు మూడు కలవడం వల్ల శాంత ఘోర మూఢత్వం అనే మూడు లక్షణాలు, అదే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. శాంతగుణం అంటే సత్వగుణం అన్నమాట. సత్వగుణం కలిగిన వాడు ఎప్పుడు శాంతంగా ఉంటాడు, సాధ్యమైనంతవరకు కోపగించడు, మూర్ఖపు ప్రశ్నలు వితండవాదం చెయ్యడు. రజోగుణం ఘోర లక్షణం, కోపం మా చెడ్డ కోపంగా ఉంటుంది అన్నమాట. అస్తవాడు కోపమే, తండ్రి మీద కోపమే, తల్లి మీద కోపమే, గురువు మీద కోపమే, వాడి మీద కోపమే, వీడి మీద కోపమే, అసలు కోపము లేని క్షణం ఉండదు. ఇది రజోగుణం యొక్క లక్షణం, దీనిని ఘోరత్వం అంటారు. తమోగుణం అంటే మూర్ఖత్వం, ఎవడు ఏం చెప్పినా ఈ బుర్రకెక్కదు, రెండు నాలుగు ఎందుకు అవ్వాలి, ఆరేకా అంటారు. బాబో ఇది ఇలాగా అని చెప్పినా సరే వాళ్ళకి ఎక్కదు. దీనికి మూఢత్వము అని పేరు. ఈ మూడు లక్షణముల వల్ల సుఖం దుఃఖం కలుగుతాయి, ధర్మం అధర్మం చేస్తారు. చచ్చిన తర్వాత కూడా అలాగే కొంతకాలం స్వర్గంలో, కొంతకాలం నరకంలో ఇలా పడుతూ ఉంటారు. వసంత ఋతువు ఇప్పుడు ఎలా ఉంది, వర్షం ఎలా ఉంది, చల్లదనం ఎలా ఉంది? మన శీతాకాలంలో చల్లదనం రుచి చూసాం, వర్షాకాలంలో ఇది ఇప్పుడు చూస్తున్నాం. హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోతుంది, ఇలాంటివి చూస్తున్నాం. కాబట్టి ఓహో వర్షములు పెరిగితే ఇలా ఉంటాయి అని భవిష్యత్తులో వర్షాలు వస్తే మనం ఊహిస్తాం. చల్లదనం అంటే ఇలా ఉంటుంది కాబోలని శీతాకాలాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది మనకి. శీతాకాలంలో ఒక్కసారి ఏ ప్లాట్ఫామ్ మీద రాత్రి వాళ్ళు రైలు కోసం వెయిట్ చేస్తే తెలుస్తుంది బాధ. అలాగా సహజంగా ఈనాడు మనం అనుభవించిన వసంత ఋతువు, శీత ఋతువు, ఇటువంటి ఋతువుల యొక్క పరిణామం రాబోయే వాటిని ఊహించడానికి అవకాశం ఇస్తుంది. అలాగే ఈ జన్మలో మనం చేసే పాపపుణ్యాదులు కూడా ఇలాగే ఉంటాయి భవిష్యత్ జన్మలు కూడా అని ఇంచుమించుగా తెలిసిపోతుంది. కాస్త తేడా ఉంటే ఉండొచ్చు కాక, మొత్తం మీద ఈ జన్మ ఎలా ఉన్నదో భవిష్యత్తులో ఎందుకంటే గొప్ప జన్మ వస్తుందనే ఊహ మనకి మనం చేసే కర్మే తెలుపుతుందట. గొప్పది వస్తుందా చెడ్డది వస్తుందా, నేను ఇలా చేశాను అని ఒక్కసారి ఊహించుకుంటే ఈ పనికి తగినటువంటి ఫలితం ఎలా ఉంటుంది, నేను వచ్చే జన్మలో ఎలకనవుతానా చిలకనవుతానా, దేవుడు నా పిలక పట్టుకుంటాడా, తీసుకెళ్ళి పోయిన చక్కగా పంజరంలో దాస్తాడా, ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి. అలా తెలిసినప్పటికీ జీవుడు ఏమో తెలియదు కానీ ఈ శరీరం మీద ఏ వ్యామోహం ఉందో సాధ్యమైనంత వరకు దోషకర్మలు చేయడానికి ఇష్టపడుతుంది. పక్కవాణ్ణి తిట్టడానికి, దోచుకోవడానికి వీటికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది. అయితే మనసైవ పురే దేవ పూర్వరూపం విపశ్యతి అనుమీమాంసతే పూర్వం మనసా భగవానజః. సర్వజ్ఞుడు యముడు బ్రహ్మస్వరూపుడు ఆయన, ఆయన ఊరు పేరు సంయమని, ఊరికి మంచి పేరు పెట్టుకున్నాడు. సంయమని అంటే గొప్ప ఇంద్రియ నిగ్రహం కలవాడు, ఎవడి మీద పక్షపాతం ఉండదట ఆయనకి, అస్సలు ఎక్కువ నా మీద నావాడు వీడు పొరుడు అనే తేడా ఉండదు, అందరినీ సమానంగా చూస్తాడు. ఎక్కడ రాగం ద్వేషం ఇటువంటి లక్షణాలకు ఆయన లొంగడు. అందుకు సంయమనీపురం అన్నారు ఆ నగరాన్ని. యమధర్మరాజంత గొప్పవాడు అక్కడ ఉంటాడు ఆయన, తన మనస్సు ద్వారా అన్ని జీవుల్లో వ్యాపిస్తాడు. అందుకే ఎవరేం చేసినా తెలుస్తుంది, నేనేం చేసినా తెలుస్తుంది, ఇతడేం చేసినా తెలుస్తుంది, ఇంకోటి చేసినా అందరి యొక్క మనస్సుల్లోనూ దూరిపోతాడు ఆయన. మనస్సు ద్వారానే భవిష్యత్ కార్యాచరణ సాగిస్తాడు ఆయన. నిద్రపోతున్న వ్యక్తి ఉన్నాడు, కలలో ఒక దేహాన్ని ధరిస్తాడు, ఆ దేహం ప్రకారం నడుచుకుంటాడు, ఆ దేహం మీదే ఆత్మ పెడతాడు. అది నశిస్తే నశించిపోయినట్టే బాధపడతారు. ఒక్కొక్కప్పుడు కళ్ళలో చూడండి, ఊపిరి ఇరుక్కుపోయినట్టు, చచ్చిపోయినట్టు, గోదాట్లో కూలిగిపోయినట్టు ఇలాంటి కళ్ళు వస్తూ ఉంటాయి. లేదా రైలు గుద్దేసినట్టు బాబు ఆయన ఉలిక్కిపడి లేస్తే తెల్లారితే ఏమి ఉండదు, కానీ కళ్ళు మాత్రం తాత్కాలికంగా చచ్చిపోయినట్టు బాధ ఇంకోటి ఇంకోటి అనుభవిస్తున్నాడు. ఇది అవిద్య. స్వప్నములో తాత్కాలిక బాధ పొందితే, తాత్కాలిక అనుభూతి పొందితే ఇంకొంచెం ఎక్కువ అనుభూతి ఈ చచ్చిన తర్వాత పొందుతాం. సావుకి స్వప్నానికి కించిత్ తేడా, అది కొంచెం ఇంకొంచెం తక్కువ, ఇది కొంచెం ఎక్కువ, అంతే తేడా. మన మనస్సు ఉన్నది, ఇది ప్రతి క్షణము కోరికల వెంబడి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ కోరికల వల్ల ఈ మనస్సు దాని వెంట వెళ్ళడం వల్ల సుఖము దుఃఖము శోకము తంద్రము ఇవన్నీ వస్తాయి. అజ్ఞాని అయిన మానవుడు ఒక్కొక్కప్పుడు ఇష్టం లేనప్పుడు కూడా ఆ పనులు చేస్తాటండి. ఆశ్చర్యం, కాఫీ తాగడం ఒకరికి ఇష్టం లేదు కానీ వాళ్ళు ఎవరో కాస్త బతివాళ్ళు తాగండి తాగండి అన్నారు, తాగేశాడు. అలాగే ఒక్కొక్కప్పుడు ఇష్టము లేని పనులు కూడా ప్రక్క వారి యొక్క ఒత్తిడి వల్ల చేస్తాడు. ఇదే మాయ అంటే అంతకంటే లేదు. సినిమాకి వెళ్ళడం అనేది ఒక అమ్మాయికి ఇష్టం లేదు, కానీ స్నేహితురాలు బతిమాలి టిక్కెట్ తెచ్చాను రావే అందనుకోండి, తప్పనిసరి పరిస్థితులు పెడుతుంది కదా. అంటే ఇష్టము లేని పనిని కూడా జీవుడు చేస్తున్నాడు, ఆ కర్మకు కూడా బాధ్యుడవుతున్నట్టు ఇష్టం లేకుండా చేసిన. ఇదే పూర్వజన్మ యోగం. ఎలాగా ఇందువల్ల ఇందులోంచి బయటపడలేకపోతున్నాం అంటే, కోశకారం సాలెపురుగు ఉంది, సాలెపురుగు దారాలతో గూడు అల్లుకుని ఆ మధ్యలో ఉంటుంది, ఆ గూట్లోంచి అదే బయటికి రాలేకపోతుంది. తన గూట్లో ఉంటుంది కానీ బయటికి రాలేదు పాపం మేరితల్లి. తాను నిర్మించుకున్న గూటి నుంచి తాను బయటపడలేని సాలెపురుగులాగా ఈ మానవుడు తాను నిర్మించుకున్న ఈ సంసారం, తాను నిర్మించుకున్న ఈ ఇల్లు, తాను ఏర్పాటు చేసుకున్న ఈ పిల్లలు ఈ బంధం నుంచి బయటికి రాలేడు. ఇవే వాడిని ఎప్పుడో జీర్ణింప చేసేసుకుంటాయి. అలాగే ఈ కర్మలు కూడా తానే ఏర్పాటు చేసుకున్నాడు కానీ కర్మలోంచి బయటికి రాలేడు అనమాట. సాలెపురుగు తన గూట్లో ఉన్నట్టే తాను చేసే తన పనుల్లోంచి బయటికి రాలేని కర్మ వాడికి ఉంటుంది. ఏ జీవుడైనా కర్మ చేయకుండా క్షణకాలం ఉండలేడు. వెనక జన్మల సంస్కారాలు రాగద్వేషాదులు బలవంతంగా లొంగ తీసుకుని వాడిని కర్మ ప్రవృత్తుండి చేస్తాయి. జీవుడు చేసినటువంటి పుణ్య పాపాత్మక కర్మలు ఫలానికి వస్తాయట. ఓ మంచి కానీ చెడు కానీ మనం చేస్తున్నాక కష్టపడి చదివాం, పేసయ్యామా వద్దన్నా పేసవుతాం, చదవం ఫెయిల్డ్. అఫ్ కోర్స్ కొంతమంది అనుకోకుండా పక్క వాళ్ళ వల్ల పేసవుతారు, అది వేరే విషయం, అది కూడా ఒక కర్మలో భాగమే. మొత్తం మీద ఒక పని చేస్తే ఆ పని ఫలించిందనుకోండి అది అదృష్టం. అంటే అదృష్టం కలిసి వచ్చింది అంటాడు చాలామంది. అదృష్టం కలిసి రావడం అంటే చేసిన పని ఫలించుట అని అర్థం, అంతకంటే మరేమీ లేదు. ఈ విధంగా చేసిన పనిని ఫలించడాన్ని అదృష్టం అంటారు. ఈ అదృష్టమే ఈ జీవుని పుట్టుకకి కారణం. ఈ అదృష్టం పొందడం వల్లే జీవుడు అతి బలమైన కర్మ వాసనాస్వరూపమైన ఈ శరీరాన్ని పొందాడు. ఈ శరీరంలో ఉంటున్నాడు, కొంతకాలానికి శరీరం విడిచిపెడుతున్నాడు. ఇదంతా ప్రకృతి యొక్క గొప్ప మహామాయ. ఇతడున్నాడు ఈ అజామిళుడు, అయం హి శ్రుత సంపన్నః శీలవృత్త గుణాలయః ధృతవ్రతో మృదుర్దాంతః సత్యవాంగ్మంత్రవిచ్చుచిః గుర్వగ్యతిథివృత్తానాం శుశ్రూషరనహంకృతః సర్వభూతసుహృత్ సాధుః మితవాక్ అనసూయక. ఈ అజామిళుడనే ఈ విప్రుడున్నాడే పుట్టినప్పుడు గొప్పవాడే. మొదట్లో వీడు శాస్త్ర జ్ఞాన సంపన్నుడు, బాగా చదువుకున్నాడు, మంచి స్వభావం కలవాడు, సదాచార ప్రవర్తనలో ఉన్నాడు, ఆచార వ్యవహారాలు బాగా పాటించాడు, ఎవరినైనా తప్పు చేసిన వాళ్ళని క్షమించేటటువంటి మంచి లక్షణం కలిగిన వాడు, సద్గుణాలు ఉన్నాయి. ఇతడు వ్రతాలలో నిష్ఠ కలిగిన వాడు, ఏ వ్రతాన్ని ఆక్షేపించాల. మనస్సు కోమలమైనదట. కొంతమంది మనస్సు సున్నితం అనమాట, ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోలేరు, చిన్న చూస్తే భరించలేరు. రోడ్డు మీద కుక్క ములుగుతుంటే చూస్తే వీడి హృదయం ద్రవించిపోతుంది. ఇది కోమలమైన హృదయం. కొంతమంది హృదయం బలే ఉంటుంది, ఎదురుగుండా మనిషి గిలగిలగిలగిలాడి చచ్చిపోతున్నా సరే అని ఇడ్లీ తింటూ పోతారు పక్క నుంచి ఐస్ క్రీమ్ నాక్కుంటూ, అది వాళ్ళ హృదయం. కానీ ఈయన మాత్రం కోమల హృదయుడు, జితేంద్రియుడు, నిగ్రహం కలిగిన వాడు. నిగ్రహం అంటే సరిగ్గా ఏకాదశి వ్రతం ఉన్నాడు, ఎదురుగుండా జీడిపప్పుతో పాయసం వేసి పచ్చారు చూపిస్తారు మనకి, ఎంత గిలగలాడిపోతుందో ప్రాణం. అలాగనమాట, ఏది జయించాలనుకుంటే అది ఎదురుగుండా కనపడినప్పుడు దాన్ని జయించకుండా ఉండలేకపోవటమే అజితేంద్రియత్వం. కానీ దాన్ని జయించగలిగితే వాడు జితేంద్రియుడు. సత్యవాది, అసత్యం ఆడేవాడు కాదు, మంత్రములు శాస్త్రాలు తెలిసినవాడు, గొప్ప మంత్రజ్ఞానం కలిసినవాడు. పవిత్రమూర్తి, గురువుని, అగ్నిని, అతిథిని, వృద్ధులను సేవించేవట. ఎప్పుడూ కూడా మొట్టమొదట సేవింపదగిన అర్హుడు ఈ సృష్టిలో ఎవడంటే గురువు, అంతకంటే గొప్పవాడు లేడు. గురువు కనిపించగానే సాష్టాంగ పడిపోవాలి పాదానికని, అలా పడిపోతే వాడిలో ఉండే అహంకారము అసూయ నశిస్తాయి, తద్వారా వాడు జ్ఞాని అవుతాడు. అందువల్ల ఇతడు మొదట్లో గురువుని అలా సేవించాడు. తర్వాత అగ్నిని సేవించాలి, అగ్ని కనపడితే నమస్కారం చేయాలట. అగ్ని ఏ రూపంలో ఉన్నా ఇదే అగ్నే, చితి మీద ఉండేది కూడా అగ్నే అన్నారు.
అయినా దానికి నమస్కారం ఏట, అగ్నికి వ్యతిరేకత లేదట. ఎందుకంటే కాష్టంలో అక్కడున్నప్పటికీ పెంట తగలబెట్టినా ఇంట్లో వంట చేసి పెట్టే గ్యాస్ రూపంలో ఉన్న మహానుభావుడు అగ్నిహోత్రుడు పవిత్రుడే. అద్దబ్బే మన నువ్వు శవం తగలబెట్టావు, మన్నేమో ఏలూరు మున్సిపాలిటీ పెంట తగలబెట్టావు, కాబట్టి నీ మీద వంట ఎలా చేసుకుంటావు అన్నావు అనుకోండి, ఆ వంట చేసుకోకపోతే వీడి కడుపులో మంట బయలుదేరుతుంది, ఇంత ఇబ్బంది ఉంది. కాబట్టి అగ్నిహోత్రుడు నిత్య శుచి, అంచేత అగ్నికి నమస్కరించాలి. ఇంటికి అతిథి వస్తే వాడికి దండం పెట్టాలి. అతిథి వస్తే చాలు, వీడి దురమార్గుడు, వీడి దిక్కుమాలి, వీడికి కాఫీ ఇవ్వాలి అని తిట్టుకోకూడదు, సమయానికి వచ్చాడు రాని. అతిథిని కూడా వీలున్నంత వరకు పూజించాలి, నమస్కరించాలి. ఏం పెట్టలేకపోయినా తిట్టకుండా కొట్టకుండా పంపిస్తే చాలు, మెడబెట్టి గెంటకుండా. వృద్ధులకు అంటే కొంచెం పెద్దవాళ్ళకి, జ్ఞానులకు నమస్కరించాలి. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏమై బాగున్నావా అని కుర్చీలో కూర్చుని పలకరించకూడదు, వినయంగా నమస్కరించమన్నారు. అలాంటి లక్షణాలు కలిగిన వాడు అజామిళుడు. తర్వాత నిరహంకారుడు, అహంకారం లేనివాడు. సర్వభూతహితుడట, అన్ని ప్రాణుల్ని సమానంగా చూస్తాడు, అందరికీ మేలు కలగాలనుకుంటాడు. అందరూ బాగుండాలి నా పక్కింటాడు తప్ప అనుకుంటారు కొంతమంది. పక్కింటాడు మీద ఎందుకో తెలియదు కానీ ప్రతివాడికి వంట, అదో పెద్ద గొడవ. అలాగే ఈ పరీక్షలు రాసేటప్పుడు డిఎస్సి పరీక్షలు ఉన్నాయనుకోండి, ఇలాంటి పరీక్షల్లో పక్క వాళ్ళందరూ ఇవాళ వర్షం వల్ల పరీక్షకు రాకుండా నేను ఒక్కండే పరీక్షకు వెళ్తే నేను ఒక్కండే కదా చక్కగా ఉద్యోగం సంపాదిస్తానని ఈ దిక్మాల బుద్ధి అనిపిస్తుంది. అలా ఉండకుండా అందరినీ సమానంగా చూడాలి. అలా చూస్తే సర్వభూతహితుడు వీడు, అటువంటి వాడు. సాధువు మితభాషి, చాలా తక్కువగా మాట్లాడతాడట. సందేహాలు పురాణాదులు చెప్పే కాలంలో తప్ప తక్కినప్పుడు సొద వేస్తూ మొదలు పెడితే వాడికి అమిత భాష అని పేరు. ఇతడు మితభాషి. అసూయ రహితుడు, పక్కవాడు వృద్ధిని చూచి ఎప్పుడు ఏడ్చేవాడు కదట. తనకు లేదు అని ఏడిస్తే ఒక్కను పోతుంది, పక్కవాడికి ఉందని ఏడిస్తే రెండో కను పోతుంది అన్నారు. అంచేత పక్కవాడికి ఉందని ఎప్పుడు ఏడవకూడదు. అమ్మాయ లోకా సమస్తా సుఖనో భవంతు అంతా బాగుండాలనుకోవాలి. అలాంటి లక్షణములు కలిగిన వాడిన ఏకదాసౌ వనం జాత పితృ సందేశ కృద్విజ ఆదాయ తత ఆవృత్త ఫల పుష్ప సమిత్కుశాన్ దవర్శ కామినం కంచిత్ చోద్రం సహభుజిష్య పీత్వాచ మధు మైరేయం మదాఘూర్నితనేత్రయ మత్తయా విశ్రథం నివ్యా వ్యపేతం నిరపత్రపం క్రీడంతం అనుగాయంతం హసంతం అనయాంతికే. ఒకనాడు వీడి కర్మయోగం ఎలా ఉండదో కానీ తండ్రి అన్నట్టే తన్ని అడవికి వెళ్ళి తెల్లవారి యజ్ఞానికి పూజలకి కావలసిన సమిధలు అంటే చితుకులు, రావి చితుకులు మొదలైనవి, దర్భలు, పళ్ళు ఇవన్నీ తీసుకురా అనగా ఆ తండ్రి ఆదేశం ప్రకారం హోమానికి కావలసిన ఈ దర్భలు, తర్వాత చితుకులు ఇవన్నీ తీసుకురావడానికి, పళ్ళు తీసుకురావడానికి దగ్గరలో ఉండే అరణ్యానికి వెళ్ళాడు. ఆ కేకారణ్యం నుంచి ఫల పుష్పాదులన్నిటినీ సంగ్రహించి మూటగట్టి ఇంటికి తీసుకొస్తున్నాడు. అప్పుడు అతనికి ఓ చోట ఒక వికార దృశ్యం కనపడిందట. ఒక గజదొంగ ఒక వేశ్యతో ఒక పొదమాటున సిగ్గు విడిచి మద్యపానం చేస్తూ క్రీడిస్తున్నట్ట. ఆ పాడుతూ ఆడుతూ మద్యపానం చేస్తూ క్రీడారతుడై ఉన్నటువంటి ఆ దొంగని, ఆ వేశ్యని చూశాడు. ఆ వేశ్య కూడా విపరీత మద్యపానం చేసింది, మత్తయ మత్తుతో తూగుతున్నది, నేత్రాలు కళ్ళు గిరగిరలాడుతున్నాయి. ఆ మదోన్మత్తత వల్ల శరీరం మీద వస్త్రం ఎలా ఉన్నది అని చూసుకోకుండా ఆ పొదలు విహరిస్తున్నారు వాళ్ళు. అది చూచాడు ఈయన. దృష్ట్వా తాం కామలిప్తేన బాహున పరిరంభితాం జగామహృచ్ఛయ వశం సహసైవ విమోహితః. ఆ దొంగ మహాకాముకుడు, ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకుని ఉన్నాడు, మధ్యపాత్రని చీటీ మాటికి తాగుతున్నాడు, ఆ ప్రియురాలి చేత తాగిస్తున్నాడు, ఆమెను గాఢాలింగనం చేసుకుంటున్నాడు. ఇటువంటి ఈ కాముక క్రీడలను ఈ పరమ పవిత్రుడైన ధిజుడు చూశాడు. హఠాత్తుగా ఇతడి మనస్సు కామపూరితమైంది, మన్మధోసుడైపోయాడు. చాలా ధైర్యవంతుడు, శాస్త్రజ్ఞానం కలిగిన వాడు,
అంత పూర్వం పెళ్ళైన వాడు, ఏకపత్ని వ్రతుడు, నిరంతర కర్మిష్ఠి అయినా ఆ నిండు యౌవనంలో నూనూగు వేషాల నూత్వ యౌవనంలో ఉన్నటువంటి అతడు ఈ దృశ్యాన్ని మర్చిపోలేకపోయాడు. శాస్త్రజ్ఞానం ప్రకారం తప్పురా బాబు అని మనస్సును అదుపులో పెట్టి వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నించాడు. అయినా వాడి బుద్ధి పనిచేయలేదట. ఆ వేశ్య యొక్క